ஸ்ரீயாநாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ.
అందరూ గట్టిగా చెప్పండి, ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు నుంచి శ్రీ విష్ణు భక్త విజయం అనే ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న పుణ్యదంపతులు శ్రీ సర్వవేంకట శివరామకృష్ణ గారు, పద్మాసన గారు, వారితో పాటుగా కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోలో మకాం ఉంటున్న శ్రీ బొమ్మకంటి సతీష్ గారు, ఆయన భార్య జ్యోతి, పరమభక్తులు వీళ్ళంతా. ఇదివరకు శివభక్తుల యొక్క విజయం అందించారు, ఇప్పుడు విష్ణు భక్తుల యొక్క చరిత్ర మాకు అందించండి. విష్ణుస్మరణ మాకు చాలా ఇష్టం అని ప్రత్యేకంగా కోరారు భక్తుల కోరిక. భగవంతుడే తీరుస్తూ ఉంటే మనబోటి వాళ్ళని తీర్చడంలో ఆశ్చర్యమేమున్నది? తప్పక తీర్చాలి. అందున ఈ కలియుగంలో ఎంత ఎక్కువగా హరినామస్మరణ చేస్తే అంత మంచిది. చేతులారా శివుణ్ణి పూజించాలి. ఆయన దగ్గరకు వచ్చరికి ఎంత చేతులు లగుతున్నా అలా అభిషేకం చేస్తూ పత్రి విసురుతూ ఉంటే ఆయన ఆనందపడిపోతాడు. విష్ణు కంఠం నొప్పి పుట్టిన హరి నారాయణ కేశవ మాధవ అంటూ ఉంటే ఆనందిస్తాడు. నోట్లో నోట్లో కొనుక్కొని నారాయణ నారాయణ అంటే సంతోషించడు. అందుకని ఏం చేయాలి? చేతుల రంగ శివుని పూజింపడేని నోరు నౌవంగ హరి కీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. చేతులారా శివుణ్ణి పూజించమన్నాడు. ఆ చేతులారా అండంలో ఆయనకి శివుణ్ణి ఎంత ఇష్టంతో పూజించాలో తెలిసింది. మనస్ఫూర్తిగా చెయ్యాలి. కొంతమంది ఏదో అర్చన చేస్తూనే ఉంటారు, మనస్సు అన్ని చోట్లకి తిరుగుతూనే ఉంటుంది. కబీర్దాసు, మాలాతో కరమే ఫిరై జీబు ఫిరై ముఖమాహి మనువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరను నాహి అన్నాడు. చేతిలో జపమాల తిరుగుతూనే ఉంటుంది. అల్ల గిడగిడగడ తెగదిప్పేస్తుంటారు కొంతమంది అనమాట. నోట్లో నాలుక రామ రామ అంటూనే ఉంటుంది. మనస్సు దశ దిశలు తిరుగుతుంది. ఇవాళ రాత్రి పారాయణ అయ్యాక ఇడ్లీయా చట్నీయా దోశలా పెసరట్టు ఉప్మాయా దాని మీదకే పోతుంది. కానీ దిక్మాలు కూడా 5 నిమిషాలు కూడా ప్రాణం మీద ఉండదు. దానివల్ల ఉపయోగం ఉంది. పూర్తిగా మనస్సు లగ్నం చేసి ఇష్టపడి పూజ చేయాలి, అప్పుడు కష్టం ఉండదు. అలాగే భగవన్నామం చేసేటప్పుడు మొహమాట పడకుండా గట్టిగా మహాద్భుతమైన కంఠమెత్తి హరి నారాయణ వాసుదేవ అనాలి. అనేటప్పుడు కూడా మళ్ళీ దిక్కుమాలిన కంఠం కాకుండా మృదుమధురంగా మార్చుకోవాలని. కొంతమంది నారాయణ అన్నారంటే నారాయణుడు హడిలు పారిపోతాడు. అలా కాకుండా కొంచెం స్వరంలో మాధుర్యం ఉండాలి, కంఠం పెద్దదై ఉండాలి, నొప్పి పుట్టేదాకా అరవాలి, మధురంగా హరినామస్మరణ చేయాలి. అదిగో అటువంటి వాడు భక్తుడు. ఈ రెండు ఉండడం వల్ల ఏమవుతుంది, చాలామంది తెలియదు కానీ దయ సత్యంబులోనుగా తలపడేనని పోతన గారు ఎందుకు రాశారు అని హనుమానం. శివుణ్ణి నిరంతరం పూజిస్తే దయ కలుగుతుంది, శివుడు అంతటి దయాస్వరూపుడు లేడు. అందుకే ఆయన భోలా శంకరుడు. భోలా హిందీ పదం, సంస్కృతం కాసమా. ఆయన అమాయకుడు, మోసం చేయడు, దయ ఎక్కువ. పనికిమాలిన వాడు వచ్చి వరం అడిగినా ఇచ్చేస్తాడు. అందువల్ల శివానుగ్రహం ఉంటే దయ కలుగుతుంది. హరి సత్యస్వరూపుడు. అగ్రాహ్యస్య శతకృష్ణో లోహితాక్ష ప్రతర్దన అని వరసగా ఆయన నామాలు చెబుతూ ఆయన సత్య సత్యపరం అన్నారు. సత్యానికి ఆయనే పరాకాష్ఠాస్వరూపుడు, అంతకంటే గొప్ప సత్యం లేదు. కాబట్టి హరికటాక్షం వల్లేమో సత్యం పలకడం వస్తుంది, సత్యం మీద నిలబడడం వస్తుంది, శివకటాక్షం వల్ల దయ వస్తుంది. అందుకని దయయు సత్యంబులోనుగా తలపడేని అన్నారు. వాడికి దయ ఉండాలి, సత్యము ఉండాలి. ఈ రెండు ఉంటేనే వాడు మనిషి. లేని వాళ్ళు పుడితే ఉపయోగం ఏముంది? ఊరికే ఏదో లోకంలో చాలామంది పిల్లలు పుడుతుంటారు, పక్కన పందులకి పుడుతున్నట్టే. పందులకి పిల్లలు పుడుతున్నారు, మనకి పిల్లలు పుడుతున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. నిజమైన మానవుడు అవ్వాలి అంటే శివ పూజ చెయ్యాలి, హరినామస్మరణం చెయ్యాలి, దయ ఉండాలి, సత్యం ఉండాలి, ఎవరినైనా ప్రేమించే తత్వం ఉండాలి, పరమనీచుడు కూడా అవసరమైతే దగ్గరికి చేరదీసి బాగు చెయ్యాలి. ఈ లక్షణాలన్నీ భగవద్భక్తుల యొక్క లక్షణాలు. పూర్వం కృతయుగంలో భగవంతుడు పిలిస్తే పలికేవాడు. దేవతలకి మనకి చాలా సంబంధం ఉండేది, ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఉండేది. దేవతలు రోజు మన ఇళ్లలో వచ్చి కూర్చునేవారండి. కృతయుగంలో ఉన్నారని మీకెలా తెలిసిన అడగచ్చు. మనందరం కృతయుగంలో ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఏదో ఒక సమయంలో కృతయుగంలోనో త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలోనే పుట్టి కొన్ని పాపాలు చేసి మళ్ళీ భూలోకంలోకి వచ్చిన వాళ్ళు మీలో కొందరు ఉన్నారు. కొందరు కేవలం కలియుగంలోనే పుడతారు. అలాంటి వాళ్ళు ఎవరో మీకే తెలిసిపోతూనే ఉంటుంది. కొంతమంది కృతయుగం వంటి పుణ్యయుగాల్లోనే ఉంటారు. రెండు యుగాల్లోనూ కూడా కొందరు ఉంటారు. ఇప్పుడు మనకి కలియుగంలో పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు ఎలా తెలుస్తుంది? ఎవరు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు, లేక ఎవరు నరకం నుంచి భూలోకానికి వచ్చారు, వాళ్ళ ప్రవర్తనను బట్టి తెలుసుకోమన్నారు. పరుసని పల్కులం పరుల బల్కుట మర్మములాట నాడుటల్ నరులకు ఎగ్గుచేత కృపణత్వము అసౌచము దేవదూషణం బొరుల ధనం బుగొంట కృపనందమి అల్క కృతఘ్న భావము ఈ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిన్నముల్. మారణ గారు మార్కండేయ పురాణంలో జడోపాఖ్యానంలో చెప్పిన గొప్ప పద్యం ఇది. నరకం నుంచి భూలోకానికి వచ్చిన మానవులు ఎలా ఉంటారు? ఒక వ్యక్తి పరమ పాపాత్ముడు, వాడు నరకంలో నానా శిక్షలు అనుభవించి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో పుడతారు కదా. ఎవరైనా సరే నరకమైనా స్వర్గమైనా అక్కడికి వెళ్ళాక కొంతకాలం అయ్యాక మళ్ళీ భూమికి రావాల్సిందేనండో? మేము పెర్మనెంట్గా స్వర్గంలో ఉండిపోదాం లేక పెర్మనెంట్గా నరకంలో ఉండిపోదాం అంటే ఒప్పుకొట్టాయన. మహాపాపాత్ములైతే వాడిని బాగా తన్ని శిక్షించి కొంత పాపం అట్టే పెడతాడు. బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ అని ఉండేది పూర్వం. ఇప్పుడు జీరో బ్యాలెన్స్ వచ్చింది కానీ పూర్వం మినిమం బ్యాలెన్స్ ఉండేది. అది కూడా మాలాంటాడు దగ్గర అయితే మినిమం బ్యాలెన్స్ వైట్ కార్డు వాడికి. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల దగ్గర పలుకుబడి ఉన్న వాళ్ళకైతే జీరో బ్యాలెన్స్ అనుకోండి. డబ్బులన్నీ మేము కడతాం ట్యాక్స్, వీళ్ళకేమో ఫ్రీలు ఇస్తారు, వీళ్ళు వెళ్ళి రాముడు తలకే పగలు కొడతారు. అందువల్ల అలాంటి వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ ఏమో ఉండక్కర్లేదు కానీ మాకు ఉండాలి. అలాగే భగవంతుడు ఏం చేస్తాడంటే నరకం నుంచి భూలోకానికి పంపే ముందు కొంత పాపశేషం అట్టే పెట్టి ఆ శేషంతో పుట్టిస్తాడు. అలాంటి వాళ్ళు ఎవరు? పరుసని పొల్కులం పరుల పొల్కుడు. ఎప్పుడు పరుషంగా పొలుగుతూ ఉంటారు, ఇతరులు దెప్పుతూనే ఉంటారు. వీళ్ళ దుంపలు తగ్గ కొంతమంది మాట్లాడుతున్న నోట్ల నుంచి అసలు ఎప్పుడు పవిత్రమైన శబ్దమే ఉండదు. తిట్టకుండా తిడుతూనే ఉంటారు, కఠినంగా పొలుగుతారన్నమాట. అనగా ఏమిటి? ఏమంటే అన్నం తింటారా? ఏ అన్నం ఎందుకు తింటాం అంటాడు. పోన్లేండి మానేయండి అన్నమా. ఏ ఎందుకు మానేయాలి అంటారు. అన్నిటికీ దెబ్బలాటే. వాళ్ళ నోటి నుంచి మృదువుగా ఒక్క శబ్దం రాదు. ఏదో మా అదృష్టం బాగుంటే ఇలాంటి భక్తులు ఉన్నారు కాబట్టి మృదువుగా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువ మంది కఠినం అన్నమాట. వాళ్ళతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. అన్నిటికీ కఠినత్వమే. ఒక్కనాడు కూడా వాళ్ళ నోటి నుంచి పవిత్రముగా, ప్రేమగా, మృదువుగా ఒక్క మాట రాదు. ఈ విధంగా పరుషంగా పొలుకుతున్నారంటే వాళ్ళు నరకము నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. ఇంకా గుండెల్లో గుచ్చుకుని పోయేలాగా పాతవన్నీ తిప్పుతూ ఉంటారన్నమాట. నువ్వు అప్పుడు అలా చేసావు, అప్పుడు ఇలా చేసావు, ఏం చేసావు వీడి మొహం, ఏదో కక్కుర్తిపడు రూపాయి తిన్నాడేమో లేదా తినలేదేమో, అయినా ఎప్పుడు తిప్పుతూనే ఉంటారు. ఓ దుర్మార్గుడైతే పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళి ఆ విస్తరయ్యకుండా 16 ఏళ్ళు ఏడిపించాడు. ఇటువంటి వాళ్ళు పరమ దుర్మార్గులు అంటారు. నేనలేదు, వ్యాసుడు అన్నాడు, చెబుతున్నాడు. కావాలంటే మీరు మార్కండేయ పురాణంలో నేను చెప్పింది ఉందో లేదో సంస్కృతంలో చూడండి, తెలుగులో ఉంది చూడండి. అంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతానంటే, అలా కొంతమంది ఎప్పుడు గుచ్చుకుపోలే మాట్లాడి వాళ్ళని తెప్పి బాధ పెడుతూనే ఉంటారు. వాళ్ళని ఆనంద పెట్టలేరు, అన్నిటికీ కోపమే. నరులకు ఎగ్గు చేత ఇతరులకు అపకారం తప్ప ఉపకారం చెయ్యరు. వాళ్ళు జీవితాంతం అపకారమే చేస్తారు. ఉపకారం వాడి జీవితం వాడి డిక్షనరీలో ఉండదు అన్నమాట, నిఘంటువులో ఉండదు. కృపణత్వం పిసిని కొట్టుతనవిక, డబ్బు మీద ఆశ, ఎవరికో రూపాయి తీసేవాడు. అసౌచము, మధ్యాహ్నం 1 గంటకల్లా పెందరాళ్ళే స్నానం చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ప్రొద్దుటే లేచి ఆ పాచిగొడ్డలతోటే కాఫీ చెంబుడు తాగి తర్వాత టిఫిన్ తిని ఆ తర్వాత భోజనం కూడా అయిపోయాక అప్పుడు స్నానం చేసింది ఒక ఆవిడ. ఇదేంటంటే 1 గంటకి స్నానం ఏమిటి, అన్నం వండేసాక స్నానం ఏమిటంటే, అన్నం వండాక చెమట పడుతుంది కదండి, అన్నీ అయిపోయాక ఒకేసారి స్నానం వండింది లేదా, ఏడాదికి ఒకసారి చేస్తే గొడవే లేదు అరబ్ కంట్రీలో లాగా, అప్పుడు ఎక్కడ లేని జబ్బులు వస్తాయి. అలా కాదు, పెందరాళ్ళే లేవాలి, లేచి లేవగానే పాచి ముఖంతో ఎక్కువసేపు ఉన్నవాడి నోట్లో లక్ష్మీదేవి కాదు దరిద్ర దేవత తాండవం ఇస్తుంది. దేవీభాగవతం 9వ స్కందంలో ఎవరింట్లో దరిద్రం వస్తుందో చెప్పారు చూడండి. ఒకసారి లేవగానే ముందు ముఖం కడుక్కోవాలి. అంతేకాని ఆ పాచినోటితోటి గురుగారండి బాగున్నారా అని దండం పెడితే గురువుగారితో పాటు హరి కూడా పారిపోతాడు. కాబట్టి ఎప్పుడు శుచిగా ఉండాలి. అశౌచంతో ఉంటున్నాడంటే స్నానం చేయటం లేదు, ముఖం కడుక్కోవటం లేదు, కంపుగొట్టు శరీరంతో అలాగే ఉంటున్నాడు, కంపు వాడికి ఇంపు అయితే అటువంటి వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చారు. మీ పక్కన ఎవరన్నా బాగా దుర్వాసనతో కూడిన చెమటతో కూడినటువంటి వాళ్ళు ఉంటే వీళ్ళు నరకం నుంచి వచ్చారు. నేను అలా వ్యాసులు వారు అన్నారు, మీకు అనుమానం ఉంటే వ్యాసుడు కనబడితే అడగండి. దేవదోషణం, ఎప్పుడు దేవతలు తిడుతూనే ఉంటారు కొంతమంది. ఇక కొంతమంది దరిద్ర మతాల వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పని మన తిట్టడం తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. వరుల ధనంబు గొంట, ఇతరుల ధనమును అపహరించడం మొదలెట్టారంటే పరాయి వాడి సొమ్ము ఎప్పుడు ఎత్తుకుపోదామని చూశారంటే అలాంటి దుర్మార్గులందరూ. పరుల ధనంబు గొంట అని ప్రత్యేకంగా చెప్పారు. కృపనందమి, అసలు జాలి చూపించారట కొంతమంది. అల్క, ఇంకా చీటికి వాడికి కోపమేనా. రామచంద్ర రామ అంటే భూతనవాడు కొంతమందికి, ఎప్పుడూ కోపమే, నిత్యక్రోధులు అనవాటి వాళ్ళు. ఉక్క అల్క అనే ముక్క ద్వారా నిత్యం కోపంతో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పుకొచ్చాడు. బాబు నేను అలాంటి వాళ్ళతో పడి విసిగిపోయాను అందుకని చెబుతున్నాను. ఆ అంటే కోపం, ఓ అంటే కోపం. వాళ్ళతో ఎలా బతుకుతారండి. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. ఈ క్షణంలో సంతోషపడిపోతారట, అబ్బాబ్బబ్బా మా ఋషికి ఎంత మంచివాడో అని పొగిడేస్తారు. ఆహా, ఋషి లాంటి వాడు దొరుకుతాడో, సుప్రీంకోర్టులో ఆయన నా దగ్గరకు వచ్చి ఉపన్యాసం వింటాడని అతను పొగిడేస్తాడు. మళ్ళీ 5 నిమిషాలు పోయిన తర్వాత అంతలోనే కోపం వచ్చింది అనుకోండి, నీ ముఖం, నువ్వు సుప్రీంకోర్టు దాకానా హైదరాబాద్ దాకా వెళుతున్నావా విజయవాడ దాకా వెళ్ళావా అంటాడు. పాప మనం తిట్టినా తిట్టపోయినా అతను సుప్రీంకోర్టులో అయిరే, అంత మాత్రం చేతి ఇప్పుడు పొగిడితే అతనికి వచ్చే కొమ్ములు లేవు, తిడితే వచ్చే నష్టమూ లేదు. అయినా సరే క్షణంలో సంతోషం, పొగుడుతాడు అంతలోనే కోపం వస్తుంది. వితుష్టాశ్చ క్షణే క్షణే, ఎప్పుడు వీడి మీద వాడికి అసహనం పెరుగుతుందో ఆ ప్రేమ పోతుందో తెలియదు. ఆ క్షణంలో ఉన్న సంతోషం మళ్ళీ తొలగిపోతుందన్నమాట. ఆ వ్యక్తి మీద అసహ్యం కలుగుతూ ఉంటుంది. ఇలా క్షణక్షణము కొంతమంది యొక్క ప్రవృత్తులు మారిపోతూ ఉంటాయి. వాళ్ళని ఏమన్నారు, అవ్యవస్థిత చిత్తులు అన్నారు. మనస్సు నిలకడ ఉండదన్నమాట. ఈ నిలకడ లేని మనస్సు కలిగిన వారితో స్నేహం, వారి ప్రేమ అంత ప్రమాదం మరొకట్లేదు. ఎందుకంటే పాము పడగ మీద ఉన్న మణి నయ్యం. అదిగో అలాంటి కొంతమంది వాళ్ళు ఉన్నారే, వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. ఇంకా కృతజ్ఞ భావం, కృతజ్ఞత, కృతము చెయ్యబడినది, దాన్ని జ్ఞ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వాడిని కృతజ్ఞ అంటారు. ఎవరన్నా ఇన్ని మంచినీళ్ళు ఇస్తే, ఆహా ఆయన మంచినీళ్ళు ఇచ్చారండి అని పొగడాలి. ఏదో మా అన్నపూర్ణ ఉందనుకోండి, ఆహా అన్నపూర్ణ ఎంత మంచిది, మొన్న ఆనబగా ఇచ్చింది అని పొగడాలి. ఏదో ఒకసారి పొరపాటున ఆనబగా ఇస్తే యావజ్జీవితం పొగడాలట. ఉపకారం చేస్తే అలా ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి రాముడు గురించి చెబుతూ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత, కృతజ్ఞుడు అని ప్రత్యేకంగా చెప్పారు ఆయన గురించి. ఎప్పుడూ చేసిన వేలు గుర్తుపెట్టుకుంటాడు, అపకారం చేస్తే మర్చిపోతాడు. ఈ చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళని అకృతజ్ఞులు అంటారు. కృతజ్ఞత లేనివాళ్ళు గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞులు అకృతజ్ఞులు. చేసిన మేలు గుర్తుపెట్టుకునేవాళ్ళు, చేసిన మేలు మరిచేవారు. ఇక మూడో రకం కృతజ్ఞులు, ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేస్తారు. ఘన అంటే చంపడం అన్నమాట. నీకు ఎవడు ఉపకారం చేస్తే వాడి నాశనం కోరుకుంటారు వాళ్ళు. అలాంటి దుర్మార్గులు మూడవ కేటగిరీ. అందుకే ఈ మూడింటికి తేడా ఉంది సుమా. కృతజ్ఞత లేకపోతే కృతజ్ఞుడు కాస్తుమా, కృతజ్ఞత లేకపోతే కేవలం అకృతజ్ఞులు. ఏదో చేసిన మేలు మరిచిపోతే కొంతవరకు న్యాయం ఉన్నది. అసలు మేలు చేసిన వాడికి కీడు తలపెడితేలాగా? ఇది మనకి మహాభారతంలో చెప్పబడినటువంటి కథ అనమాట. నాడీ జంగుడు యొక్క కథ ఉంది, అందులో గౌతముడు అనే దుర్మార్గుడు కథ చెప్పారే, ఆ గౌతముడు లాంటి నీచుడు ఈ ప్రపంచంలో ఉండనమాట. అలాంటి వాడిని ఎప్పుడూ మనం క్షమించకూడదు. వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వారు. అందుకే ఏమన్నారు, ఈ నిరయము బాసిపోయి, ఈ నిరయాన్ని విడిచిపెట్టి నరకాన్ని పాసి విడిచి ధరణిం ప్రభవించిన వారి చిహ్నములు. భూలోకంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయట, కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా తగిలితే మీరు వెంటనే నవ్వుకోండి, లాగా మళ్ళీ వాడి దగ్గర నువ్వు నరకం నుంచి వచ్చేవాడి చంపేస్తాడు. అమ్మో చాలా డేంజర్. అందుకని నరా అర్థమవుతుంది వాడికి. ఈ మధ్య నెత్తి మీద వెంట్రుక ముక్కలేని ఒక దౌర్భాగ్యుడు ఆవుల్ని తెగతెడతాడు. గడ్డి పరకలాంటి అలాంటి వాళ్ళ ఉపన్యాసాల వల్ల దేశానికి ఎంత నష్టం అండి, దేవుడికి ఎవడ ప్రదక్షిణ చేయమన్నాడు అంటాడు, దీక్ష ఎందుకంటాడు. ఈ నీచాతి నీచులంతా నరకం నుంచి భూలోకానికి వచ్చారు. ఎక్కడో కొంత పుణ్యం చేయటం వల్ల సరస్వతీ కటాక్షం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రావణాసురుడు కూడా మంచి శ్లోకాలు రాశాడు. అంత మాత్రం చేత రావణాసురుడిని మెచ్చుకుంటాం? మరి వాడికి పేరు వచ్చింది, రాముడికి పేరు వచ్చింది. అటువంటి నాస్తికవాదులంతా ఎవరన్నమాట, వాళ్ళు అత్యంత పాపాత్ములు, నరకం నుంచి భూలోకానికి వచ్చారు. దీనికి వ్యతిరేకంగా స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, గురుదేవ ఋషి పితృప్రపూజనము సద్గోష్ఠీ ప్రియత్వంబు సుస్థిర సత్యోక్తి సమస్త భూతదయ మైత్రీ సాధు సాంగత్యముల్ పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనం వరయన్ స్వర్గము బాసిపోయి అరయన్ స్వర్గము వీడి భూమిపై. స్వర్గం విడిచి భూలోకానికి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, గురువులంటే వాళ్ళకి పరమ భక్తి ఉంటుంది. ఆహా గురుదేవా నువ్వు నిజంగా దేవుడివి అని పొగుడుతారు పాపవాడు. వీడు పొగిడితే గురువుగారు కొత్తగా వచ్చేవేం ఉండదు, కానీ వాడి గొప్పతనం తెలుస్తుంది. అందుకని ముందు గురు, తర్వాత దేవ, రెండవది దేవతలను పూజిస్తారు. ఈ కలియుగములో ఆలయములకు వెళ్ళి ప్రదక్షిణములు చేస్తూ అర్చనలు చేస్తూ ఆలయాల యొక్క ప్రాముఖ్యం లోకంలో చాటుతున్నారంటే అలాంటి పుణ్యాత్ములంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు. ముందు గురువులను, తర్వాత దేవతలని, తర్వాత ఋషి, ఋషులను పూజిస్తారు. ఆ తర్వాత నాలుగవది పితృప్రపూజనము. తల్లిదండ్రులను కూడా పితృదేవతల్ని భక్తితో పూజిస్తారు. రోజు అమ్మకి నాన్నకి నమస్కరిస్తారు, వారి పాదసేవ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటారు. మళ్ళీ వాళ్ళు పాపాత్ములైతే కేవలం పూజ చేసి వదిలేస్తారు తప్ప వాళ్ళు చెప్పిన వాటిని పెళ్ళాన్ని సంపరు. అక్కడ ఔచిత్యం కూడా ఉంటుంది వాళ్ళకి. కొంతమంది తండ్రికి నమస్కరించమనగానే తండ్రి తాగుపోతాయి, మీ ఆవిడ చంపేయండి చంపేసేట. వాడలా అవుతాడు పుణ్యాత్ముడు? మనం ప్రహ్లాదుని దృష్టిలో పెట్టుకోవాలి. తండ్రిగా నీకు నమస్కరిస్తాను, నీకు ప్రదక్షిణ చేస్తాను, కానీ హరిభక్తి మానమంటే మానను అన్నాడు ఆయన. ఆ స్థాయిలో నడుచుకుంటారు వాళ్ళు. కాబట్టి గురు, దేవర్షి, పితృప్రపూజనం. మళ్ళీ పూజనం కాదు, ప్రపూజనం. శ్రద్ధతో భక్తితో పూజిస్తారు. ఆ ప్రాండం ద్వారా వీళ్ళ గొప్పతనం తెలుస్తుందన్నమాట. పూజించండి అంటే ఆయన నీళ్ళు అలా పారేసి అయిపోయిందని పూజ అంటే కాదు, అత్యంత శ్రద్ధాభక్తులతో పూజిస్తారట వాళ్ళు. ఎవరు? స్వర్గంలో నుంచి భూలోకంలోకి వచ్చిన పుణ్యాత్ముల యొక్క లక్షణాలు ఇవి. స్వర్గంలో పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల అనేక సుఖాలు అనుభవించి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో కొంత పుణ్యశేషంతో పుట్టిన పుణ్యాత్ముల యొక్క లక్షణములు ఇలా ఉంటాయి. ఆ తర్వాత ఏమిటి, సద్గోష్ఠీ ప్రియత్వంబు, సజ్జన సాంగత్యం చేస్తారు. ఇదో మీరంతా చేస్తున్నదే, మీరంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు అని పొగడపోతే రేపు రారు. కాబట్టి సద్గోష్ఠి ప్రియత్వం మీలో కనపడుతుంది. అందున మా పార్థసారథిగా దగ్గర చెప్పక్కర్లేదు పాప, ఆయన ఎప్పుడు గురువుగారి పురాణం తప్ప ఎవరిది అన్నారు. మాట వరుసకు కూడా ఆయన ఇంకా అసలు సినిమాకు కూడా వెళ్ళరు అని అనుకుంటున్నాను వారి. కాబట్టి మొత్తం మీద సద్గోష్ఠి ప్రియత్వం అయింది. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడు సత్యం తప్ప అసత్యం పలకరట వాళ్ళు. ఎంత గొప్పవాళ్ళు అండి అలాంటి వాళ్ళు. రెండు ఇడ్లీ తిన్నావా, రెండే ఇడ్లీ తిన్నానని చెప్పేస్తారు వాళ్ళు. మూడు తింటే మూడే తిన్నామంటారు. ఇలా ఇంట్లో ఉన్నవన్నీ రహస్యాలు కూడా బయట పెడతారు. ఇద్దరే ఇద్దరికి చెబుతారు వాళ్ళు రహస్యాలు, అడిగిన వాడికి అడగని వాడికి. మరీ అతిసత్యం అన్నమాట వాళ్ళ దగ్గర. ఇలా నిరంతరం సత్యం పరిగేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వారు.
సమస్త భూతదయ, సకల ప్రాణుల్ని ప్రేమిస్తారు. ఈ భూతదయ దగ్గర కొంచెం జాగ్రత్త వహించాల్సమా, అన్ని ప్రాణులను ప్రేమించము, కానీ వాళ్ళ వల్ల ధర్మానికి హాని కలిగితే, వాళ్ళ నరికి చంపితే కూడా అది ప్రేమేటండోయ్. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, ఏ రావణాసురుడు లాంటి దుర్మార్గుడో నరకాసురుడు లాంటి వాడు వస్తే అందరినీ ప్రేమించమని మా గురువు గారు చెప్పారండి పద్మాకర్ గారు, కాబట్టి నరకాసురు గారు ప్లీజ్ కమ్ టు మై హోమ్ అనకూడదు. ఏరా నరకాసురా, ఇంతమంది ఆడవాళ్ళకి నరకం చూపిస్తావురా, రారా అని వాడిని నరికేయాలి. అది నిజమైన భూతదయ అంటే. అత్యావశ్యక స్థితిలో పరమ పాపాత్ములను చంపడము కూడా భూతదయే. మీరు చూడండి ఒకసారి ఆ వ్యాఖ్యానాలు చదవండి మహానుభావులు. అందుకే మైత్రీ సాధు సాంగత్యములు, అందరితో స్నేహం, సాధువులతో సాంగత్యం, ఇవన్నీ స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళ లక్షణాలు. పరలోకాభ్యుదయ క్రియారతి, ఈ లోకము తప్ప మరొక లోకం లేదు అని కొంతమంది నాస్తికులు వాగుతూ ఉంటారు. అవి నమ్మకండి, ఈ లోకం కాదు, ఇంతకంటే పైన అనేక లోకాలు ఉన్నాయి. అనేక కోటి బ్రహ్మాండ జనని సన్నిధానంలో మనం ఉన్నాం. ఇటువంటి అనేక లోకాలు ఎన్నున్నాయో లెక్కలేదు, జమలేదు. నా అదృష్టవశాత్తు కొన్ని సమయాల్లో చూడగలిగాను కూడా. ఎవడ నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చే నష్టం లేదు. కాబట్టి ఇంతకంటే ఉత్తమ లోకాలకు విడదాం, ముక్తికి విడదాం అనే కోరిక ఉండాలి. ఎప్పటికప్పుడు నేను ఉత్తమ లోకాలకి, స్వర్గాన్ని కూడా దాటి బ్రహ్మలోకం వంటి దివ్యలోకాలకు వెళ్ళాలి, ముక్తి పొందాలి అనే కోరిక ఉన్నది అంటే వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. శృతి ప్రామాణ్య సందర్శనంబు, వేదముల యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరించాలి. వేదాలు లేవు, ఉపనిషత్తులు లేవంటే దానివల్ల ఉపయోగం ఉంది. వేదములు, ఉపనిషత్తులు, పురాణములు మొదలైనటువంటి వాటిని నమ్మాలి, వాటి ప్రామాణ్యాన్ని స్వీకరించాలి. అరయన్ స్వర్గము బాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్ నృప అని ఆఖరి పదంలో చెప్పారు. ఇవన్నీ స్వర్గం విడిచి భూలోకానికి వచ్చిన మనుష్య శ్రేణి సంజల్, మానవుల యొక్క లక్షణములు. మానవులు ఇలా ఉంటారు స్వర్గం నుంచి వస్తే. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎవరైనా మీకు కనబడితే వాడిని చూడగానే వాడు స్వర్గం నుంచి వచ్చాడో నరకం నుంచి వచ్చాడో పూర్తిగా అర్థమైపోతుంది. మీకెవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు. ఇవాళ భూలోకంలో పరమ పాపాత్ములు తయారయ్యారు, అత్యంత పవిత్రమైన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ ఆలయాల్లో ఉన్నటువంటి దేవతలంతా మనకి కృతయుగంలో డైరెక్ట్గా కనపడేవారు. ఇప్పుడు ఎందుకు కనపడటం లేదంటే ఇదే కలియుగం యొక్క లక్షణం. అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, కృతయుగంలో ఇంటింటా దేవతలు ఎదురుగుండా కూర్చుని మనం పెట్టిన భోజనం చేసి దీవించి వెళ్ళేవారు. ఆఖరికి భోక్తలుగా కూడా వచ్చారు దేవతలు. బృహస్పతి, శుక్రాచార్యుడు, ఇంకా కొంతమంది దేవతలు, అశ్వినీ దేవతలు పితృదేవతలకి తద్దినాలు పెడుతూ ఉంటే మహానుభావుల ఇళ్లకు భక్తులుగా వచ్చారు. త్రేతాయుగంలో కూడా కొందరు వచ్చారు, ద్వాపర యుగంలో కూడా వచ్చారు, కానీ కలియుగంలో రారు. అందుకే కలియుగంలో దేవుడి దర్శనం కోసం ఏం చేయాలి, దేవాలయాలు కట్టి తీరాలి. ఏం గురువుగారికి సరదా పుట్టే కడుతున్నారు రోజుకోసారి, ఎక్కడెక్కడికో వెళ్ళి ఇష్టపడి డబ్బు తీసుకొచ్చి ఈ ఆలయాలు ఎందుకు కడుతున్నారు అంటే, విశేషేణ కలౌ కాలే కర్తవ్యం దేవతాగృహం కృతత్రేత ద్వాపరేషు నరాః సపశ్యంతి దేవతాం. విష్ణు ధర్మోత్తర పురాణములో మొదటి అధ్యాయంలో ఇది పోని, ఇంకో రెండో అధ్యాయం కూడా అక్కర్లా. విష్ణు ధర్మోత్తర పురాణములో మొదటి అధ్యాయంలో శ్లోకాలు ఇప్పుడు మీకు చెబుతున్నాను. తప్పనిసరిగా కలియుగంలో దేవాలయం నిర్మించాలి. కర్తవ్యం దేవతాగృహం అన్నాడంతే, దేవతాగృహాలు కట్టి తీరాలి, దర్శించి తీరాలి. కలియుగంలో దేవాలయం కట్టించకపోయినా, ఒకవేళ కట్టించే శక్తి లేకపోతే ఏం చేయాలి, వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శించకపోయినా అటువంటి వాళ్ళు నరకానికి పోతారు. అందరూ ఆలయాలు ఎక్కడ కట్టగలరు, ఒక ఆలయం కట్టాలంటే వాళ్ళు కోట్ల మీద ఖర్చు అయిపోతుంది. అమ్మ బాబో దానికి ఉన్న ఖర్చు ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ నిరంతరం నాతో పాటు ఉండి శ్రమిస్తున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ధనం, కాలం, ఓపిక ఇవన్నీ చాలా వ్యయం చెయ్యాలి, సహనం కావాలి, డబ్బు కావాలి, దాంతోపాటు నిర్వహణ అది ఇంకా కష్టమండి బాబు. రామరామ, దీంట్లో గట్టి ఒక చీపురు కట్టుంటే చిరిగిపోతే వాళ్ళు కొత్త చీపురు కట్టి తేవడానికి వాళ్ళు ఖర్చు అయిపోతుంది ఈ రోజుల్లో. అటువంటిది ఇళ్ళు మెయింటైన్ చేయడమే కష్టమంటే దేవాలయాలు వాటిని స్థాపించి నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించండి, ఎంత శ్రమ అవుతుందో ఆలోచించండి. ఇంత శ్రమకి అందరూ ఓర్చుకోలేరు. కాబట్టి కొందరేమో కట్టడానికి పుడతారు, కొందరు నిర్వహించడానికి పుడతారు, మరికొంతమంది ఏం చేయాలట, వెళ్ళి దర్శించుకుంటే చాలన్నారు. దర్శించడానికి పుడతారు కొందరు. మీరంతా ఆలయమును నిర్మించడము వల్ల వచ్చిన పుణ్యం పొందాలనుకుంటున్నారా? ఆలయములకు ధనము సాయం చేసిన పుణ్యం పొందాలనుకుంటున్నారా? ఆలయాలకు భూమిని దానం చేసినటువంటి పుణ్యం పొందాలనుకుంటున్నారా? అలా అనుకుంటే రోజూ వచ్చి దర్శనం చేసుకుని అప్పుడప్పుడు ప్రదక్షిణ చేసి వెళ్ళిపోండి చాలు, మహాలయాలన్నీ నిర్మించిన మహాఫలితం వస్తుంది. యస్మై కస్మై చ దేవాయ యో దదాతి గృహన్నరః స తత్ర లోకే వసతి రేణువానాబ్దమేవ చ. దేవీ భాగవతంలో 9వ స్కంధంలో వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తి భూదేవికి చెప్పిన మాట. మీ దగ్గర దేవీ భాగవతం ఎక్కడే ఉంటుంది చూసుకోండి, 9వ స్కంధంలో ఉంటుంది, 9వ స్కంధంలో ఉంటుంది. దేవీ భాగవతంలో చెప్పింది ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి వరాహావతారంలో భూదేవికి చెప్పాడు. ఏమని? యస్మై కస్మై చ దేవాయ, నీకు తోచిన ఏదో ఒక దేవుడికి ఇల్లు కట్టు, అంటే దేవాలయం కట్టు. కట్టడం వల్ల లాభం ఏమిటి? ఇప్పుడు ఈ దేవాలయం కట్టడానికి, ఈ కింద నుంచి పైకి కట్టడానికి మాకు 30 లారీలు ఇసుక పట్టింది, కరెక్ట్గా 30 లారీలు ఇసుక పట్టింది. అది కూడా పెద్ద లారీలు. 30 లారీలు ఇసుకని ఎవరైనా లెక్క పెట్టగలరా? ఒక్కొక్క రేణువు బయటికి తీసి ఒకసారి ఆలోచించండి. గట్టిగా ఒక బస్తా ఇసుక పోసి ఆ ఇసుకని ఎవరే ఒక్కొక్క రేణువు లెక్క పెట్టరా అంటే మానవ మాత్రుడు లెక్క పెట్టగలడా? అటువంటిది 30 లారీలు ఇసుకంటే ఎంత ఇసుకుంటుందో ఆలోచించండి. ఒక్కొక్క రేణువు ఒక్కొక్క కణము లెక్క పెట్టడానికి ఎన్ని యుగములు పడుతుంది? అందులో ఇసుకలో ఎన్ని రేణువులు ఉన్నాయో అంతకాలం ఏ దేవుడికి నువ్వు ఇల్లు కట్టావో ఆ దేవుడు లోకంలో ఉంటావు అన్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరికి ఇల్లు కట్టాము? ఇక్కడ అమ్మవారికి ఆలయం కట్టాము. అమ్మవారు సాక్షాత్తు సుధాసింధువులో, సుధా సముద్రంలో, అమృత సముద్రం మధ్యలో మణిద్వీపంలో ఉంటుంది. ఈ ఆలయం నేను కట్టడం వల్ల, నాతో పాటు మీరందరూ కూడా ఉండడం వల్ల, మీరు భక్తితో నమ్మి ప్రదక్షిణ చేయటం వల్ల, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతూ ఉండడం వల్ల, ఎదురుగుండా కూర్చుని ఉండడం వల్ల, కూర్చుని పురాణము శ్రవణము చేయడం వల్ల, ఈ 30 లారీలలో ఉన్న ఇసుక రేణువులు ఎన్ని కోట్లున్నాయో అన్ని కోట్ల సంవత్సరాలు అమ్మవారి లోకంలో సుఖంగా ఉంటాం పైగా. అందుకని కట్టాలి. నేను ఇవాళ కారణం ఏమిటో మీకు తర్వాత చెబుతాను. ఈ ఆలయాల గురించే చెప్పడానికి గల కారణం, అందున మిగతా యుగాల కంటే విశేషేణ కలౌ కాలే కర్తవ్యం దేవతాగృహం. తప్పక కలియుగంలో ఈ ఆలయాలు కట్టి తీరాలి. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, ఈ 3 యుగాల్లో నరాహ పశ్యంతి దేవతాం, నరులు దేవతల్ని డైరెక్ట్గా చూసేవారు. ఏ యుగంలో? మళ్ళీ కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ప్రతి జీవి ఇంచుమించుగా దేవుణ్ణి చూసినవాడే. తిష్యం ప్రాప్య నపశ్యంతి పూజాస్త్వచ్చాగతాయత. తిష్యం అంటే కలియుగంలో, తిష్యము అంటే కలియుగం అండి, సంఖ్య అంటే యుద్ధం, తిష్యము అంటే కలి. ఈ తెలుగు సంఖ్య అంటే ఒక ఆయన అనువాదం చేస్తూ సంఖ్య అంటే అంకె అని చెప్పాడు పాప, ఆయన దృష్టి అది పాప. అభిమన్యుడు సంఖ్యే అంటే యుద్ధంలో ఉన్నాడని అర్థం అక్కడ, అంతేగాని అంకెల్లో ఉన్నాడని కాదు. ఓ పక్కన బాంబులేసి ఆయన యుద్ధం చేస్తుంటే, బాణాలేసి ఆయన యుద్ధం చేస్తుంటే ఆ అనువాదం ఏమిటి? పిచ్చి అనువాదం కాకపోతే కొంచెం చదువుకోవాలనుకోండి, అది మనకెందుకు. కానీ మొత్తం మీద కలియుగంలోకి అడుగు పెట్టిన తర్వాత మానవులకి దేవతలు కనిపించడం లేదు. కలియుగంలో ఉన్న మానవుల లక్షణం ఏమిటి? కలియుగ మానవుడి కంటికి గొప్ప శక్తి ఉందిట. ఏమిటి? ఇలా చూశాడంటే అవతలవాడు నాశనం అయిపోతాడు. ఎంత గొప్ప దేవుడైనా ఢామ్ అంటట. ఆహా కలియుగ మానవ, నీ గొప్పతనం నీ కంటి చూపులో ఉందన్నారు. కలియుగంలో మానవులు ఎవరినైనా యగాదిగా 4 సార్లు చూస్తే ఆఖరికి విష్ణుమూర్తి యొక్క అవతారం కూడా చాలించవలసిందే అన్నారు. అందుకే యదృశ్యం తన్నస్యం అన్నారు. ఆఖరికి విగ్రహాలు కూడా పాడైపోతాయి కొంతకాలానికి మనం చూడబట్టి. మనం చూడబట్టి విగ్రహాలు పాడవడం ఏంటి? ఇప్పుడు మన కళ్ళ ముందు నరిగిపారేశారు రామచంద్ర ప్రభుది, ఇంక మీకు తెలియదే ఉంది, నీకు కొత్తగా చెప్పేదే ఉంది. అందుకని కలియుగములో మానవులకి దర్శనమిచ్చిన దేవతలు వెంటనే శరీరం విడిచి ఇంకో శరీరం ధరించాలి. అమ్మ బావ, ఈ మానవుడికి దర్శనమివ్వడం ఎందుకు, ఇచ్చి మరొక శరీరం ధరించడం ఎందుకని భయపడి దేవతలు కలియుగంలో దర్శనమివ్వరు. ఒకవేళ దర్శనమిస్తే ఏం చేయాలి? మన కోసం ఒక స్పెషల్ స్పెక్టాకిల్స్ పట్టుకురావాలి, అనగా దివ్య దృష్టి ఇవ్వాలి. ఉదాహరణకి ఆ ఎదురుగుండా కూర్చున్నవాడికి అమ్మవారు దర్శనం ఇవ్వాలనుకుంటే ఈ కళ్ళకి కనిపించకుండా మనకు దివ్య నేత్రం ఇచ్చి, దివ్య దృష్టి ఇచ్చి ఆ కంటికి కనపడుతుంది అన్నమాట. అందువల్లే కలియుగంలో దేవతలు ప్రత్యక్షంగా కనపడరు. దీనికి మరి ఏం చేయాలి మనం? అందుకని విగ్రహారాధన చెయ్యాలి. పూజాస్తు అర్చాగత, అర్చామూర్తి అంటే విగ్రహం అనమాట. ఓ విగ్రహాన్ని లోపల ప్రతిష్ఠించి ఆ కింద యంత్రం పెట్టి అందులోకి ఆ దేవతని ఆరాధన చేసి ఆ దేవతామూర్తికి అర్చన చేస్తే దేవతల్ని సరాసరి దగ్గరికి వెళ్ళి అర్చన చేసిన పుణ్యం పొందుతాం. అనగా మణిద్వీపానికి వెళ్ళి మనం అమ్మవారిని అర్చన చేయలేం కనుక ఇక్కడే మణిద్వీపంలో ఉన్న అమ్మవారిని ప్రతిష్ఠించుకుని అమ్మా నువ్వు మాకు ఎదురుగుండా ప్రత్యక్షంగా ఉన్నావు అని చెప్పి ఆ తల్లికి అభిషేకం చేసి నివేదన చేసి కుంకుమ పూజ చేస్తే మనం అమ్మవారి దగ్గరికి మణిద్వీపంలోకి వెళ్ళి అర్చన చేసిన ఫలితం పొందిస్తున్నాం. అందుకని కలియుగంలో ఏం చేయాలన్నమాట, తప్పనిసరిగా మనం దేవతల యొక్క మూర్తుల్ని ప్రతిష్ఠించి తీరాలి. కృతాదిష్వపి చ దృష్ట్వా దేవాన్ మనుజ సత్తమ అర్చాగత విశేషేణ పూజయంతి విధానతః చిత్రసూత్ర విధానేన దేవతార్చాం వినిర్మితాం. కృతయుగంలో కూడా దేవతలు కంటికి కనబడుతున్నప్పటికీ వాళ్ళకి ఆలయాలు కట్టి విగ్రహారాధన చేశారు. అప్పుడు విగ్రహారాధన తక్కువ చేయవలసిన అవసరం ఉండేది, ఎందుకంటే ఆ విగ్రహంలో ఉన్న దేవుడు కనపడుతున్నాడు కనుక. కానీ కలియుగంలో అలా కాదు, తప్పనిసరిగా అనుదినము ఒక్క విగ్రహాలనే భక్తితో పూజించాలి. పూజించగా 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 ఏదో ఒకనాటికి ఆ విగ్రహంలో ఉన్న దేవతాశక్తి నిన్ను పట్టుకుని నిన్ను అనుగ్రహించి నీకు ఇవ్వవలసినవన్నీ ఇస్తుంది. కలియుగంలో భక్తితో గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముందు పాప ప్రక్షాళన అవుతుంది. పాప ప్రక్షాళన అయిన తర్వాత మీకు కావలసినటువంటి కోరికలన్నీ తీరుస్తారట. పాపం ఉన్నంత వరకు కోరికలు తీర్చలేమని చెప్పారు దేవతలు. అందుకే ముందు పాప ప్రక్షాళన అవ్వడం కోసమే చుట్టూ తిరగాలి. ఉదాహరణకి నువ్వు ఎంత మంచి కొత్త బట్టలు వేసుకున్నా నీ ఒళ్ళంతా కంపుతూ ఉంటే కొత్త బట్టకు కూడా చెమట అంటుకుంటుంది. అదే స్నానం చేశాక కొత్త బట్ట కట్టుకుంటే ఆ కొత్త బట్ట వాసన ఈ శరీర సువాసన కలిసి పక్కనున్న వాడికి ఇంకొంచెం ఆనందం కలిగిస్తాయి. అవునా? కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు మన పాపం అనేది ఒక దుర్వాసన, ఒక అశౌచ్యం, అది తొలగాలి. తొలగడం కోసం కలియుగంలో ఏం చేయాలి? ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. స్వాకారాం లక్షణోపేతాం యస్తాం సంపూజయన్నరః స సర్వ కామానాప్నోతి నాత్ర కార్యావిచారణ. ఒక విగ్రహం అన్ని లక్షణాలతో శుభలక్షణాలతో ఉన్నదాన్ని సిద్ధం చేసుకో. మళ్ళీ విగ్రహం ప్రతిష్ఠ చేయమన్నా కదా అని పిచ్చి పిచ్చిగా చేసేయకూడదట. దానికి శాస్త్ర ప్రకారంగా ఒక నియమం ఉన్నది, విష్ణుమూర్తికి నాలుగు చేతులు ఉన్న విగ్రహం ఉంటే ఆ నాలుగు చేతుల్లో ఏ చెయ్యి పైకి ఉండాలి, ఏది కిందకు ఉండాలి, ఎందులో శంఖం ఉండాలి, ఎందులో చక్రం ఉండాలి, ఎందులో గద ఉండాలి, లేక ఎందులో వరదముద్ర ఉండాలి, ఈ నియమాల ప్రకారంగా మనం విగ్రహ నిర్మాణం చేయించాలి. శిల్పులు కూడా మన ఇష్టం వచ్చినట్టు అడిగితే చేయరు. ఎవరు? ఎందుకంటే నాకు ఇంత శిష్యుడు మా అంబికాకృష్ణ, అంబికాకృష్ణ గారు ఇంత గొప్ప వ్యాపారం చేస్తున్న నాకు పరమశిష్యుడైన ఆయన అంబిక ఆలయం కట్టే ముందు మహాబలిపురంలో ఉన్నటువంటి ఆ స్థపతి దగ్గరికి వెళ్ళారు. మేము అంబికా పేరుతో ఆలయం కట్టాలనుకున్నారు. పోనీ వెళ్ళండి, గురువుగారు చెప్పిన మాట నిజమే కదా, అక్కడ గుళ్ళో వేశారు, లేదా శాసనం మీరే చూశారు కదా శిలాశాసనం. ఆయన తీరా శిల్పి దగ్గరికి వెళ్ళి ఏమండి అంబిక అనే పేరుతో ఆలయం కడదాం అనుకుంటున్నామండి అంటే ఇంతవరకు ఉత్తి అంబిక అనే పేరుతో ఆలయం లేదు, నేను నిర్మాణం చెయ్యనన్నాడు ఆయన. విగ్రహం చెక్కనన్నాడు శిల్పి. మా ఇష్టం వచ్చినట్టు మేము విగ్రహాలు చెక్కం, అలా చెక్కితే మాకు మీకు ప్రమాదం అనగా ఏళ్ల తరబడి అంబికా దర్బారపతితో పేరుతో వ్యాపారం ఏం చేస్తూ అమ్మ పేరుకి ఒక గుడి కడదామంటే విగ్రహం చెక్కనంటాడు ఏమిటి అని కంగారు పడ్డాడు ఆయన. ఎంతోమందిని అడిగారు, ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. చివరికి మళ్ళీ మా గురువుగారి చేత 18 పురాణాలు చెప్పిస్తూ వాళ్ళని వీళ్ళని అడగడం ఉంది. కానీ ఓ రోజున అప్పటికప్పుడు 2004 సంవత్సరంలో మా ఇంటికి పరుగు పరుగులు వచ్చేసారు అన్నదమ్ములు ఇద్దరు, ప్రసాద్ గారు కృష్ణ గారు. ఏమండి అంబిక అనే పేరుతో అసలు గుడి ఉండదు అంటున్నారు, విగ్రహానికి ఒక ప్రమాణం లేదంటున్నారు, ఎలాగండి బాబు అంటే చిరునవ్వు నవ్వి, ఎక్కడకు ఎందుకండి భాగవతం 10వ ఉంటుంది చూడండి అన్న. అక్కడ 2 శ్లోకాలు ఉంటాయి, శ్రీకృష్ణ పరమాత్ముడు వర్ణించిన శ్లోకాలు. 8 చేతులు ఉంటాయి, ఓ చేతిలో బాణం, ఓ చేతిలో ధనుస్సు, ఓ చేతిలో డాలు, ఓ చేతిలో శూలం, ఇలా ఏమేమి ఉంటాయో అందులో ఉన్నాయి. అందులో సుస్పష్టంగా అంబిక, తెలుగులో పోతన గారు అనువాదం చేస్తూ, మరియు నిన్ను మానవులు దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక, నారాయణి ఇత్యాది 14 నామంబులం కొనియాడుదురు అయ్యే స్థానంబులయందు అని అనువాదము ఉంది. సంస్కృత శ్లోకాలు 2 రాసిచ్చాం. అప్పుడు అంబిక అనే నామం ఉంది, ఆ నామానికి ఒక ప్రమాణ శ్లోకాలు ఉన్నాయి, ఏ ఆయుధాలు ఉంటాయో తెలిసింది,
అయినా మీరు వచ్చి చెప్పకపోతే మేము ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నారు. నేను అన్నాను డిసెంబర్ 8 నేను ఎక్కడికి వెళ్ళాలంటే నా మ్యారేజ్ డే కదండి, ఏదో రాకరాక సంవత్సరానికి ఒక రోజు పెళ్లి రోజన్న మా మగుడు పెళ్ళాలి కలిసి ఉండనివ్వండి అంటే మళ్ళీ రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవానని నాకు మా చిన్నపిల్లలు అప్పుడు మా పిల్లలిద్దరు వాళ్ళకి ఆవిడికి నలుగురికి విజయవాడ నుంచి దాని జీటీ ఎక్స్ప్రెస్ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ చేయించి అప్పటికప్పుడు మద్రాసు తీసుకెళ్ళి వాళ్ళ హోటల్లో ఓ కాన్ఫరెన్స్ పెట్టి ఓ పెద్ద సభ ఏర్పాటు చేసి చివరికి నా చేత చెప్పించి ఒప్పించాక అప్పుడు ఆ దేవాలయానికి విగ్రహం కట్టాడు. ఆ కృతజ్ఞతతోటే దేవాలయంలో ఒక చక్కని శిలాఫలకం మీద ఇదిగో గురువుగారు మాకు ఈ శ్లోకాలు ఇచ్చారని శ్లోకాలు ఇప్పుడు వేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, స్వాకారాం లక్షణోపేతాం, అమ్మవారికి కానీ విష్ణువునికి కానీ శివుడికి కానీ ఎవరికైనా ఆలయం కట్టాలంటే అది మంచి ఆకారం అయి ఉండాలి, లక్షణములతో కూడి ఉండాలి. ఈ లక్షణములకు ఒక ప్రమాణ శ్లోకం పురాణాల్లోనో శాస్త్రాల్లోనో ఉండాలి. అటువంటి విగ్రహమునో లేక లింగమునో మాత్రమే ప్రతిష్ఠించాలి. ఇప్పుడు మనం దాదాపు 18 అడుగుల స్లాబ్ వేసి 12 అడుగుల ఎత్తులో ఒక నర్మదా బాణలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. ఈ లింగం కోసం ఎంత శ్రమించారో తెలిసిన మా శివప్రసాద్ గారు చెన్నైలో పరమభక్తుడైన ఆ మహాత్ముడు శిల్పుల్ని పట్టుకుని మా గురువుగారు అడిగిన రీతిలో ఇలా లింగం ఉంటుందా లేదా దానికి పానవట్టం ఎలా ఉండాలి అని చెప్పి చేయించారు. దాని వెనకాతలు ఆయన కృషి మామూలు కృషి కాదు, అంటే శాస్త్ర ప్రమాణము లేకుండా ఒక లింగ నిర్మాణం చేయకూడదు, ప్రతిష్ఠించకూడదు. ఇలా ఇప్పటికి కూడా మనం దాన్ని అనుసరిస్తున్నామంటే కారణం ఇదిగో విష్ణు ధర్మోత్తర పురాణంలో మార్కండేయుడు చెప్పిన శ్లోకం ఇది. మార్కండేయుడు చెప్పాడు ఈ మాట, నేను కాదు ఆయన చెప్పాడు. ఆకారం బాగుండాలి, అందులో లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాల ప్రకారం విగ్రహమో లింగమో తయారవ్వాలి, అప్పుడు దాన్ని ప్రతిష్ఠించాలి, అప్పుడు దాన్ని పూజించి దాని చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి, అప్పుడు సహ సర్వకామానాప్నోతి, అటువంటి వాడు అనుకున్న కోరికలు తెచ్చుకుంటాడు. ఒక కోరిక కాదు, సర్వకామాన్ సహ ఆప్నోతి, అన్ని కోరికలు వాడు ఏమనుకుంటే తీరుతుందన్నమాట. భగవంతుడు లోపల రాతి రూపంలో లేడు, ఆ రాయి అనే పేరుతో మనకి దర్శనం ప్రత్యక్షంగా ఇస్తాడు. మనం పిలవాలి, ఆర్తితో పిలవాలి, భక్తితో తలుచుకోవాలి. ఇంతవరకు తలుచుకుంటే నేను కోరిన కోరిక ఏదైనా తెరచకుండా ఉందా మా అమ్మ, ఒకసారి ఆలోచించండి. ఈ రోజుకి ఈ పని అవ్వాలి అనుకున్న తర్వాత మర్నాడు అవ్వకపోవడం అనేది ఎందుకు లేదు అంటే నమ్ముతున్నాం కాబట్టి. నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ, నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. నమ్మకం లేకపోవడం వల్ల వాళ్ళు ఫలించట్లేదు కలియుగంలో చాలామందికి. మనకి దృఢమైన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఇదిగో ఈ లోపల ఉన్నది జగదంబ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక, ఈ నాయికని మనం నమ్మితే మనకి తప్పనిసరిగా కాయిక దోషాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి అనుకోండి అవి తీరుతాయి. లోపల ఉన్నది విగ్రహమేమోనండి, నిజంగా ఈ అమ్మవారికి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయా అనుకుంటే నీ ఎప్పుడైతే నమ్మకం లేదో అప్పుడే పోయిందంతేడా. పైగా భక్తితో అలా పూజిస్తే అస్మిన్ లోకే పరే చైవ సుఖవాన్ సభవేత్ సదా, ఈ లోకంలోనూ సుఖాలు పొందుతాం, శరీరం విడిచాక శాశ్వత కైవల్యము పొందుతాం. నిత్యం నరాణాం సురపూజకానాం లోకామనోజ్ఞాః సులభా భవంతి లోకే తథాస్మిన్ ధనధాన్యయుక్తాః సమృద్ధి భాజశ్చ నరా భవంతి. ఒక్క నరుడల్లా నరాహ అని బహువచనమే వాడారు, అంటే నాకు మీకు అందరికీ లభిస్తాయి. ఏమిటి? నిత్యము మానవులు దేవతలను భక్తితో పూజిస్తే లోకములో అన్ని పనులు సులభముగా అవుతాయి, అందరూ మన వాళ్ళు అవుతారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా మన బంధువులు అవుతారు, మనం చెప్పినట్టు వింటారు. తర్వాత ధనధాన్యయుక్తా, ముందు డబ్బు ఉండాలి, డబ్బు లేకపోతే ఏమని చేయగలుగుతారు? ఇవాడు గుడి కట్టాలంటే డబ్బు కావాలి, మీకు అన్నదానం చేయాలంటే డబ్బు కావాలి, లేక ఏదైనా యాత్రకు వెళ్ళాలంటే డబ్బు కావాలి, ఏ పని చేయాలన్నా కలియుగంలో ధనం ఉండి తీరాలి కనుక ముందు ధనం ఇస్తుంది ఆ దేవత. ఏ దేవతలు పూజిస్తే ఆ దేవత, ఏ దేవతలు పూజిస్తే ఆ దేవతలు మీకు ముందు ధనం ఇస్తారు. తర్వాత కేవలం డబ్బు ఉంటే ఉపయోగం ఉంది, ఒక్కొక్కసారి కట్ల కట్ల డబ్బులు ఉంటాయి, కట్ట ఉంటుంది కానీ నోటిలో పెట్టుకోవడానికి ఒక్క రొట్టె ముక్క కూడా లేకపోతే ఉపయోగం ఏముంది? ఒకసారి మీకు గుర్తుందో లేదో శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళే విమానం అక్కడ ఆగిపోయింది, డోర్లు క్లోజ్ అయిపోయాయి, ఇరవై గంటలు పట్టిందంటే డోరు ఓపెన్ చేయడానికి. ఈ లోపల లోపల ఉన్నది అప్పటికే ఎయిర్ ఇండియా వాడు బయలుదేరి ఢిల్లీలో అక్కడ దింపాడు పాపం శాన్ ఫ్రాన్సిస్కోలో. ఈ లోపల ఉన్న సామాన్ అంతా ఓ 20 గంటలకు ఎంతో పనికొస్తుంది. ఆ తర్వాత లాక్ అయిపోయి బయటికి రాలేకపోవడం వల్ల లోపల ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు కూడా లేక అల్లాడిపోయారు. ఆ టేబుల్ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉపయోగం ఏమిటి, డబ్బు ఉంది కానీ తిండి లేదు. అప్పుడు మొదటిసారిగా డబ్బు కట్ట కంటే ఒక అన్నం ముద్దకి ఎంత విలువ ఉంటుందో అర్థమయ్యింది. అలాగే 2007 సంవత్సరంలో 200 మందిని తీసుకుని హైదరాబాద్ బ్యాచ్ అంతా కూడా ఒక మహాయాగం చేశారు. ఏమంటే పారసారథి గారు, అంబాయాగం. మా పారసారథి గారి బావగారు విశాలాక్షి గారు అన్నగారు వెంకటనారాయణ గారు అప్పుడు దానికి సారథ్యం. ఈ రిటర్న్ జర్నీలో స్పెషల్ ట్రైన్ ఎక్కారు కాశీలో వాళ్ళంతా. అంబాయాగం అద్భుతంగా 9 రోజులు జరిగింది, మహాద్భుతంగా జరిగింది. ఏం కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. రిటర్న్ జర్నీలో కర్మయోగం వల్ల ఏమైందంటే ఒక స్పెషల్ ట్రైన్ ఎక్కారు. ఈ స్పెషల్ ట్రైన్ మధ్యలో ఓ డొక్కు స్టేషన్లో అయిపోయింది. ఆ డొక్కు స్టేషన్లో మంచినీళ్ళు కూడా ఉండవు. 3 అవర్స్ 4 అవర్స్ ఆపేశారట. టీ లేదు, కాఫీ లేదు, పైగా స్పెషల్ ట్రైన్ అవడం వల్ల అందులో ప్యాంట్రీ కార్ లేదు. రామరామ వాళ్ళంతా గజగజలు అడిపోయారు. ఏమి తిండి లేదు. నాకు ఇప్పటికూడా వాళ్ళు చెప్పిన మాటలు గుర్తన్నమాట. అందులో ఒక ఆవిడైతే పెద్ద ఆవిడ షుగర్ పేషెంట్, ఎప్పుడూ లేనిది, ఎలాగో ప్యాంట్రీ గారు ఉంటుంది కదా, ఏదో ఒకటి పట్టుకొస్తారు కదా అనుకున్నారు. వీళ్ళ కర్మయోగం వల్ల ఆ పోటే వీడు పట్టుకెళ్ళి పులిహార కంపొచ్చి పారేసేట మధ్యలో. పులిహార తొందరగా చెడిపోయింది. ఎలాగో ఏ ప్యాంట్రీ వస్తుంది అనుకున్నారు, ప్యాంట్రీ లేదు, ఇంకోటి లేదు, గజగజలు ఆడిపోయారు. 4 అవర్స్ ఆ స్టేషన్లో ఆపేసేట కూడా. అప్పుడు అదృష్టవశాత్తు ఆ బ్యాచ్లో సావిత్రమ్మ గారిని ఒక ఆవిడ ఉన్నారు, మల్కాజ్గిరిలో ఉంటారు. ఆవిడ చెప్పిన మాట ఇప్పటికూడా గుర్తు. మేము మా గురువుగారు నమ్ముకుని వచ్చాం, 4 గంటలు తిండి లేకుండా ఇలా చేస్తావా శివ అందిట. అప్పుడు తమాషా జరిగిందండి. ఆ స్టేషన్ బయట ఈ బజ్జీలు అమ్ముకునే వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు అక్కడ ఒక టమాటా బాత్ తయారు చేసి మొత్తం ఈ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టేశారట. కేవలం 1/4 గంటలో గురుభక్తితో ఆవిడ తలుచుకున్న వెంటనే ఆవిడకి భోజనం వచ్చేసింది. అందరికీ పెట్టారు, అది వేరే విషయం. ఇంత టమాటా బాత్ ఎంత ఒక్కొక్కళ్ళకి పెట్టారట. భాత్ అంటే అన్నం హిందీలో, టమాటా భాత్ అంటే టమాటోతో తయారు చేసిన భాత్ అంటే అన్నం, హిందీ పదం అది. టమాటాతో బాతును వండేరు కాదు మళ్ళీ. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే భోజనం పెట్టారు, పెట్టిన తర్వాత అప్పటిదాకా నేను ఎక్కడ తిన్నండోయ్ అనేది ఆవిడే. చిచ్చి బయట తింటానా అని మా గురువు గారి లాంటి మహానుభావుల దగ్గర తప్ప తినను, లేదా ఉత్తమోత్తముల ఎండ్లలో తప్ప తినను అంటూ అన్న ఆవిడ కడుపంతా కిదకిదలాడాక, అప్పుడు ఏమీ లేదు, టమాటా లేదు, బాతు లేదు, అది బాతో బూతో కూడా తీసాక వాళ్ళకి డబ్బులు ఇవ్వబోతే డబ్బులు దేవద్దండి, ఇక్కడ మీరంతా రైలు ఆగిపోయి కష్టంలో ఉన్నారని భోజనం పెట్టామని అన్నారు. వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. 1 రూపాయి పుచ్చుకొని వెళ్ళిపోయారు. అందరికీ భోజనం పెట్టి ఒక కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ అందరికీ భోజనం పెట్టి వెళ్ళిపోయారు. ఆసారి ఒక 2-3 నెలల తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాక ఆవిడ వచ్చి దండం పెట్టుకుని, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయండి, 500 ఇస్తామంటే మాత్రం టీ ఇచ్చే చుక్కలేదన్నారు. 500కి టీ వస్తున్నా మరి, లేనప్పుడు ఏం చేస్తారు ఎవరైనా. కాబట్టి ఒక్కొక్కప్పుడు డబ్బు ఉన్నంత మాత్రం చేత ఆహారం ఉండదు, ధనము ఉండాలి, ధాన్యం ఉండాలి. ఇక్కడ ధాన్యం అంటే కేవలం ఇంట్లో పోసిన వరిని కాదు, సమయానికి వేళకింత ఆహారము కూడా దొరకాలి. ఇవన్నీ ఉండాలి. సమృద్ధి భాజశ్చ భాక్ అంటే పొందినవాడు. సంస్కృతంలో భాక్ అనగా పొందినవాడు. సమృద్ధి భాక్ అంటే సమృద్ధిని పొందుతాడు. బహువచనం గనక సమృద్ధి భాజశ్చ, అందరూ సమృద్ధిని, ధనధాన్యాదులతో కూడిన సమృద్ధిని పొందుతారు. ధనం ఉంటుంది, ధాన్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, ఇవన్నీ వద్దన్న వస్తూ ఉంటాయి. ఇలా సకల సంపదలను నరాహ నరులు పొంది తీరుతారు. ఇది దేవతారాధన వల్ల వచ్చే గొప్ప లాభం అన్నమాట. అందుకని దేవతలను ఆరాధించాలి. అటువంటి దేవతలని భక్తితో ఆరాధించిన మహానుభావుల యొక్క చరిత్ర ఏ శ్రీ విష్ణు భక్త విజయము అంటే. ఒట్టి దొంగలు కూడా మారారండి. ఇవాళ మన దురదృష్టవశాత్తు ఈ పిచ్చాళ్ళకి తెలియటం లేదు, కానీ యుగ యుగములుగా ఈ ప్రాంతమంతా వైదిక సంస్కృతితో నిండిపోయిన ప్రాంతం. మహాద్భుతమైన ఒక కథ ఇవాళ చెబుతాను మీకు. అత్యంత ప్రాచీన కాలంలో జగన్నాథపురంలో ఒక పరమ భక్తుడు ఉండేవాడు. ఇవాళ మనం పూరి పూరి అంటున్నాం, కానీ పూరి కాదు, కూర కాదు, జగన్నాథపురి దాని అసలు పేరు. ఈ జగన్నాథపురి కాస్త జగన్నాథుని తీసేశాం, పురి మిగిలింది. పురి కూడా పోయేవాడు, పూరి మిగిలింది. పూరితో పాటు కాస్త కూర కూడా మిగిల్చాం. అద్భుత దివ్యక్షేత్రం ఈ జగన్నాథపురి. అయినా వ్యవహారంలో తెలియకుండా నేను పూరి అని వస్తాను ఒక్కోసారి మర్చిపోయి, ఎందుకని అంతలా మనకు అలవాటైపోయింది ఆ శబ్దం. కొన్ని పదాలు మనం ఎంత వద్దనుకున్నా వదలలేమన్నమాట. దిక్కుమాల వాళ్ళు అలా తయారు చేశారు, మూఢనమ్మకం లాంటి పదాలు అన్నమాట. అది బండభూతైనా పదిసార్లు అందరూ వాడడం వల్ల మనం కూడా పొరపాటును ఎప్పుడైనా వాడే ప్రమాదం ఉంటుంది. అలా ఈ జగన్నాథపురం అనే ఒక దివ్య క్షేత్రం తూర్పు సముద్రం దగ్గర ఉన్నది, పూర్వ సముద్ర తీరంలో ఉన్న దివ్యక్షేత్రం. అబ్బబ్బబ్బా, అక్కడ ఉన్నటువంటి జగన్నాథుడి విగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఏ సంవత్సరంలోనండి మనం వెళ్ళాం అక్కడికి సారథి గారు? 2017 ఒక 7 రోజుల పాటు అక్కడ ఉండి భాగవతం చెప్పుకొని మహానుభావుడు భక్తజయదేవుడి యొక్క కీర్తనలు పాడుకున్నాం. ఆ ప్రాంతంలో అణువణువున మనకు కృష్ణుడు కనపడుతూనే ఉంటాడు. భగవంతుడి దశావతారాలు అక్కడ నిత్యం తాండవిస్తూనే ఉంటాయి. అపూర్వ భావాలు భక్త జయదేవుడి అంటే, జయదేవుడి లాంటి కవులు అరుదుగా ఉంటారు. ఆయన ఒరిస్సావాడు, అందున ప్రత్యేకంగా జగన్నాథస్వామి దగ్గర ప్రశంసలు కూడా పొందినవాడు. ఇప్పటికి కూడా అక్కడ కొన్ని ప్రాంతాల్లో జయదేవునికి గుడులు కనపడతాయి, ఆయన పూజిస్తూ ఉంటారు. మంచి గ్రతాల చుట్టూతో ఒత్తుగా వెళ్లాడుతున్న చుట్టుతో ఉంటాడు ఆయన. చాలా అందంగా ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, జయదేవుడు, నేను, మాలాంటి వాళ్ళం, ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఎన్నాళ్ళైన ఇలా గిరదా జుట్టుతో, ఒత్తైన జుట్టుతో, యౌవనంతో ఉంటాం. ఏదో పూర్వజన్మ సుకృతం అనుకోండి. జయదేవుడు జుట్టు అలా వేళ్లాడుతూ ఉండేదట, కృష్ణుడు జుట్టులాగా. ఆయన రాసిన దశావతారాలు ఒక ఎత్తు, ఆ దశావతారాల్లో రామావతారం ఒకటి, కల్కి అవతారం ఒకటి, రెండింటికి సంబంధించినవి ఏదో తెలియని చిత్రభావనలు అన్నమాట.